அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஹரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தமுஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயோநுமஹ. நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகன்யா வ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஓம் நமசிவாய, ஓம் நமசிவாய, ஓம் நமசிவாய. பரமேஸ்வர பக்துலு சாதிச்சலேனிதண்டு ஏதி லேதனி லோகானிக்கு செப்படம் கோசமே நாயனார்ல சரித்திரனி மனம் செப்புக்குண்டுனோம். அந்தலோ பாகங்கா சோழமண்டலம்லோனே சிதம்பரானிக்கு கொந்த தூரம்லோ தமிழ்நாட திராவிட தேசம் ரோஜுல்லோ ஆ பிராந்தம்லோ நந்தனாரு அனி பேரு கலிகின ஒக பக்துடு ஜன்மிச்சாடு. சம்ஸ்கிருதம்லோ நந்தஹ, மனம் தெலுகுலோ தத்சமம் சேசுகுண்டே டூஜேரி நந்துடு, தமிழ்லோ நந்தனாரு. பாஷ ஏதைத்தேனே பக்துலு கதா கவலசிந்து மனக்கு எந்தகோ தெரியுது. கானி ఈ దక్షిణాది వైపు ఉండే భక్తుల చరిత్రలు కొంచెం తక్కువగా ఉన్నాయి, అందుకే మనం వాళ్ళని గురించి పట్టించుకోవడం లేదు. కానీ పురాణాల్లో ఉన్నాయి, గోదావరి మండలం అక్కడ ఉన్నటువంటి భక్తులు వీళ్ళందరి చరిత్ర ఉన్నా చెప్పేవాడు తక్కువయ్యారు. ఇప్పుడు ఈ కలియుగంలో మళ్ళీ నాయనారుల చరిత్ర ఇలాంటి వాళ్ళందరి చరిత్రలు చెబుతున్నాం కాబట్టి భక్తుల యొక్క చరిత్ర విని జనులు పులకించి ఆ క్షేత్రములు కూడా చూడాలి అనుకుంటున్నారు. అసలు తెలుగునాటి ఎన్ని క్షేత్రాలు ఉన్నాయండి ఉభయ రాష్ట్రాల్లో, అటు ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రంలో కానీ అద్భుతమైన శైవాల క్షేత్రాలు ఉన్నాయి, శైవాలయాలు ఉన్నాయి. కానీ వాటి విషయం తెలియట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, బెక్కవోల దగ్గర ఒక పెద్ద శివలింగం ఉంటుంది, అలాగే పెదపూడి దగ్గర యక్షణముక్తేశ్వరాలయం అని ఉంటుంది, చాలా గొప్ప క్షేత్రం. అగస్త్యుడు అక్కడే వ్యాసుణ్ణి కలుసుకున్నాడు. దక్షారామ భీమేశ్వరుడి చరిత్ర అక్కడే ప్రారంభమైంది. భీమేశ్వర పురాణంలో కాశీఖండంలో కూడా వస్తుంది అది. అక్కడే కాశీలో తాను చేసిన అపచారం గురించి వ్యాసుడు చెప్పాడు, అది యక్షణముక్తేశ్వరాలయం. ఇలా ఒకటి కాదు, చాలా ఉన్నాయి. కానీ ఇవి తెలుసుకోవాలి. అసలు మనకి పక్కనున్నటువంటి వాడి గురించే తెలియకపోతే ఇంకా కొత్త వాడి గురించి ఏం తెలుస్తుందండి? ఇక్కడ ఇంత అద్భుతమైన ఆలయం ఉంది అని ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా తెలుస్తుంది. ప్రణవపీఠంలో ఓహో ఇంతమంది మహానుభావులు ఉన్నారా అని, లేకపోతే ఇంట్లో కూర్చొని ఏ పూట కాపూట అన్నం వండుకుంటూ పప్పు పులుముకుంటూ ఎండు చేపలు ఆదివారం వచ్చరికి పులుసులో వేసుకుంటూ, లేదా ఆదివారం రాగానే మేక మాంసం పటక పటకని తెచ్చుకొని వండుకొని నోట్లో వేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఏదో తుప్పు పెట్టిన వస్తువులు ఎలా నాశనం అయిపోతాయో అలా నాశనం అయిపోతూనే ఉన్నారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయాపారే పాహ్యమురారే. మహానుభావుడు శంకరాచార్యుడు అందుకే మన కోసం అందించాడు ఈ స్తోత్రాన్ని. పుడుతున్నాడు, తల్లి కడుపులో కొంతకాలం పెరిగి భూమి మీదకి వచ్చి క్రమక్రమంగా ఏడుపులు ఏడ్చి మాటలు నేర్చుకుని పెరిగి పెద్దవాడై మగవాడు ఆడది అనే పేర్లతోటి మళ్ళీ సంసారంలో ప్రవేశించి మళ్ళీ పిల్లలు పుట్టిస్తున్నాడు, పెరుగుతున్నాడు, చస్తున్నాడు, చచ్చి మళ్ళీ పుడుతున్నాడు. ఈసారి ఏ జన్మెత్తుతాడో తెలియదు. రకరకాల జన్మలు, దోమలు, చీమలు ఇలా పుట్టి 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 తస్తూనే ఉన్నారు. తెల్లవారుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ నిద్రపోతాం, మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ రాత్రి అవుతుంది. పగలు రేయి అలా నడుస్తూనే ఉంటాయి. కాలచక్రం దొల్లిపోతూనే ఉంది. మన ఆయువు క్షణక్షణం నశించిపోతూనే ఉంది. అయినా ఇంతమందిలో ఒక్కడికైనా జ్ఞానోదయం అవుతుందా అని ఆశ్చర్యపోయాడండి ఆయన. ఇంతమంది జనులు ఉన్నారు కదా, రేయింబవళ్ళు నడుస్తున్నాయి, కాలం వెళ్ళిపోతుంది, శరీరాలు వెళ్ళిపోతున్నాయి. ఈ పిచ్చివాళ్లలో ఎంతమంది ముక్తి కోసం తప్పిస్తున్నారు, ఎంతమంది పరమాత్మ సేవతో ఆనందం పొందుతున్నారు, ఎంతమంది ఈ పురాణాదుల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఎంతో పవిత్రమైన దేశంలో ఒక పరమ పవిత్రమైన వైదిక ధర్మంలో పుట్టి అది విడిచిపెట్టి భ్రష్లు అయిపోతున్నారు కలియుగంలో. చూసారో లేదో, గొప్ప గొప్ప వాళ్ళు అండి ఈ దరిద్ర మతాల్లోకి వెళ్ళిపోతున్నారు, చేజేతులరా పడిపోతున్నారు. ఇదే కలిప్రభావం అనమాట. చాలా భయంకర ఆట అది. ఈ దరిద్రం నుంచి బయటపడడానికే శ్రీమన్నారాయణుడు కల్కి అనే అవతారం ఎత్తబోతున్నాడు. ఆ అవతారం ఎప్పుడు చూస్తామా అని నేను కూడా తహతహలాడిపోయి రోజు భగవంతుడికి అభిషేకం చేస్తున్నాను. ఒక్కసారి కత్తి దూసాడంటే చాలు ఇక ఆ దెబ్బతో ఈ పాపాత్మల తలలన్నీ తెక్కింద పడిపోతాయి, రక్తం ఏరై ప్రవహించి అందులో ఈ తలకాయలు కొట్టుకుపోతాయి, ఈ దరిద్రం అంతా కొట్టుకుపోతుంది. మళ్ళీ చక్కగా పూర్వంలాగే ఈశ్వరాలయాలు, విష్ణువాలయాలు, అమ్మవారి ఆలయాలు పరిడి వెళ్ళుతాయి. ఆ రోజులు మళ్ళీ వస్తాయి. ప్రస్తుతం కలియుగం మారిపోతుందన్నమాట. ఆశాకిరణం ఏమిటంటే మనకి దేశానికి ఒక మహానుభావుడైన యోగీశ్వరుడు నరేంద్రుడు, ఉత్తర భారతానికి ఒక యోగేంద్రుడు, ఆ ఇద్దరు మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి మళ్ళీ రామజన్మభూమి లాంటి వచ్చి మనం తరించగలుగుతున్నాం. లేకపోతే ఎంత ఇబ్బంది పడిపోయేవాళ్ళు అండి. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సినట్టు వీలున్నంత వరకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న సమస్త ఆలయాల్ని కాస్త పరిశీలించండి. దగ్గరలో ఏదైనా ఉంటే గొప్ప చరిత్ర ఉన్న ఆలయానికి ఒక దండం పెట్టండి వెళ్ళి. అది ఇది కాకపోయినా కనీసం మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి, మీ పిల్లలకి నేర్పండి, మీరు నేర్చుకోండి. ప్రొద్దుట్లు అవగానే ఎక్కువసేపు అక్కర్లా, ఒక్కసారి ఆ శివుడికి ఒక దండం పెట్టండి, లేదా మన అమ్మవార్లకి దండం పెట్టండి, నవగ్రహాలకు ఒక్క ప్రదక్షిణ చేయండి, ఒక్క నమస్కారం చేసుకుని మీ పనిలో గడిపండి. చాలు, మీరు తరిస్తారు, మహాపాపాలు నశించిపోతాయి. ఆ మాత్రం లేచి లేవగానే ఒక్క దండం పెట్టలేమిటండి. అలా నమస్కరించని పాపాత్ముల చేతులు యమధర్మరాజు గారు కత్తిరిస్తాడు. ఎర్రని కొలిమిలో ఈ దుర్మార్గుని వేసి కాల్చి సుత్తితో మొత్తిస్తాడు. మొత్తుదురు దండములతోడన్ హత్తుదురు, మనకి భాగవతంలో చెప్పారు. ఇలాంటి పాపాత్ములు తీసుకెళ్ళి ఒక్కనాడు కూడా భగవదాలయాలకి వెళ్ళి నమస్కరించక, అర్చించక, పూజించక, పొద్దున్నే లేవగానే పాచిముఖంతో కాఫీలు టీలు తాగుతూ చెత్తా చెదారం తింటూ జీవితమంతా డబ్బు కోసం, తిండి కోసమే జబ్బుతో బ్రతికి చచ్చే పాపాత్ముల శరీరాలు పట్టుకుపోయి యముడు యమలోకంలో చితకబాది పారేస్తాడు, దండిస్తాడు, కొలిమిలో కాల్చివేస్తాడు. అసిపుత్రికల హత్తుదురు, అక్కడ ఇంత కత్తులు ఉంటాయి అసిపత్రవనమని, ఆ కత్తుల మీద వేసి కర్రు కర్రున వీళ్ళని నరికి ముక్కలు చేస్తాడు. అప్పుడు ఏడుస్తూ, అయ్యో పద్మాగర్ గారు పురాణంలో చెప్పినప్పుడు వినలేదు, ఒక్కనాడు కూడా భగవంతుడికి అర్చన చేయలేదు, కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేదు, శివుడి మీద పత్రి వేయలేదు, నారాయణ గోవింద అని భగవన్ నామస్మరణం చేయలేదు, అమ్మవారికి శుక్రవారం నాడు కుంకుమ పూజ జరుగుతూ ఉంటే చూడలేదు, ఇప్పుడు అలోలక్షణాన్ని ఏడుస్తూ ఉంటే మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు బాబోయ్ అని ఏడుస్తారట. నేను చాలాసార్లు చూశాను అలాంటి వాళ్ళని. అదూ చెప్తాను అనమాట, నాకు భగవంతుడు ఇచ్చిన కొన్ని శక్తుల వల్ల నేను ఈ చచ్చి అలమటించిపోతున్న వాళ్ళని చూడగలిగాను. కాబట్టి ఉన్న జీవితం మహాత్ముల చరిత్రలతో సద్వినియోగం చేసుకోవాలి. అందువల్ల చెబుతున్నాను అనమాట, మహానుభావుడు ఆదనూరులో నందుడు అనేవాడు పుట్టాడు, చర్మకారుల వంశంలో పుట్టాడు. ఆ రోజుల్లో హరిజనులను కూడా పిలిచేవారు వాడిని. చిన్నప్పటి నుంచి శివభక్తితో పుట్టాడు, పూర్వజన్మ సంస్కారంతో అతనికి శివభక్తి వచ్చింది. వీడు అదృష్టవశాత్తు వీడు కొందరు ఆదరించారు, చదువు రాదు కానీ శివ శివానమన్నారు. ఓంకారంతో కూడిన మంత్రాన్ని ఉచ్చరించాలంటే తప్పు లేకుండా చాలా జాగ్రత్తగా నియమనిష్టలతో ఉచ్చరించాలి. అందుకని ఓంకారం లేకుండానే నమశివాయ అనవచ్చు మనం. నమశివాయ అనేది ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ఓం నమశివాయ మాత్రం నియమనిష్టలతో చేసుకోవాలి. ప్రణవం ఉంటే నియమం ఉండాలి, ప్రణవం లేకపోతే పెద్ద నియమం లేదు. అందుకని అతని చేత నమశివాయ చేయించేవారు. వీడు అదృష్టం బాగుండి ఆ ఊళ్ళో ఒక వేద పండితుడి ఇంట్లో చేరాడు. ఆదనూరులో ఒక మహావేద పండితుడు ఉన్నాడు. ఆయనకు 1 ఎకరాల పొలం ఉంది, ఆయనకు 1 భార్య ఉంది, పిల్లలు లేరు. ఈ కుర్రాడు విభూతి పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఈ కుర్రవాడి మీద ముచ్చట కలిగి కొడుకులో చూసుకున్నారు వాళ్ళు. పిల్లలు లేరు కదా అందుకని కొడుకులాగే చూసుకున్నారు. చూడండి నాయనార్ల చరిత్రను ఉంటుంది, కన్న కొడుకులో చూసేట ఆయన. ఎంతసేపు మమ్మల్ని చంపేశారు, బ్రాహ్మలు అంత అణగదొక్కారు అనేది ఉట్టి అబద్ధం. ఆ కథల్లో కొడుకు కంటే ఎక్కువ చూశారన్నారు వాళ్ళు. చాలా చోట్ల అలాగే చూశారు కదండి, ఉదంకోపాఖ్యానం చూడండి. ఇంకా చాలా కథలు అలాగే ఉన్నాయి, కల్పిత కథలు ఎక్కువ ఉంటాయి. దానికి గల కారణం ఈ మధ్యకాలంలో పుట్టిన దరిద్రం. మధ్యకాలంలో మనం విడిపోయాం, కులాల పేరు మీద మతాల పేరు మీదుగా కొట్టుకు తెచ్చాం. దానికి గల కారణం బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మన చరిత్ర మొత్తం నాశనం చేసేసారు. వాళ్ళ మాయలో పడిపోయాం మనం అన్నమాట. అన్నిటికంటే ప్రమాదం బ్రిటిష్ వాడి మాయ. కలిపురుషుడు వాడే, వాడు వెళ్ళేటప్పుడు విభజించి పాలించు అని మొత్తం విడగొట్టిపోయేశాడు. ఎక్కడ మనలో మనం కలిసి ఉండే అవకాశాలు ఒకటి చేసేశాడు. అందుకే అందులో ముఖ్యంగా మన ఆంధ్రులు మరింత జాగ్రత్తగా కొట్టుకుంటారు ఈ విషయంలో. ఎక్కడ ఏ ఇద్దరికి ఐకమత్యం ఉండదు. ఊళ్ళో ఎవడి బ్రాంచి వాడిదే. 25 శాఖలు ఉన్నాయట, 25 సంఘాలు ఉన్నాయట మా సత్యనారాయణ మేస్టర్ చెప్తారు. నేను 25 సంఘాల్లో మెంబర్ని అన్నాడు ఆయన. ఒక్కొక్క సంఘంలో ఇద్దరిద్దరు సభ్యులు, మళ్ళీ ఇద్దరిలో ఒకడు ప్రెసిడెంటు, ఒకడు వైస్ ప్రెసిడెంటు, ఇద్దరే. కొన్నింట్లో ఏకోదర సభ్యులు కూడా, ఏకసభ్య కమిటీ. అందులో వాడే ప్రెసిడెంటు, వాడే ట్రెజరరు. అన్నిట్లో మా సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అదృష్టం, ఆయన అందరికీ కావాల్సిన వాళ్ళు అండి. ఆయన ఏ పేటకి ఆ పేటే, ఏ పార్టీకి ఆ పార్టీ. ఏం కర్మయోగం వచ్చి పెట్టిందో తెలియదు. అందరికీ ఉన్న శివుడు ఒక్కడే కదా, అందరికీ ఒక్కడే కదా పరమాత్మ. అయినా సరే ఈ గుళ్ళోకి వాడరాడు, వాడి గుళ్ళోకి వీడాడు. నా గుడి, నా పేట, నా సందు దగ్గరున్న విఘ్నేశ్వరుడు ఏమండో మా విఘ్నేశ్వరుడు అంటే పక్కనున్న విఘ్నేశ్వరుడు, వీడి విఘ్నేశ్వరుడు కాదు. ఆయన విఘ్నేశ్వరుడే, హీరో విఘ్నేశ్వరుడే పోయింది. ఎన్ని విచిత్రాలు చూడబోతున్నావో తెలియటం లేదు నాకు. అందువల్ల ఇవన్నిటికీ మూల కారణం బ్రిటిష్ వాడి మాయ. ఆ దృష్టిలో పెట్టుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అందరూ కలిసి ఉండండి. ఈ విషయంలో నేను చాలాసార్లు చెప్పాను కదా, ఎక్కువ భాగం ఐకమత్యంతో ధర్మకార్యాలు నడుపుతున్నటువంటి వాళ్ళల్లో చాలామంది శిష్యులు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం నేను హైదరాబాద్ వాళ్ళకి ఎందుకు ఇస్తానంటే వాళ్ళకున్న శక్తి వేరు, వాళ్ళ విధానం వేరు. నేను వాళ్ళని చూసి ఉన్నాను. ఇక్కడ మంచివాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ 4 పార్టీలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆ 4 పార్టీలు లేకపోలేదు. మా హైదరాబాద్ శిష్యుల దగ్గర అది లేదు. అందున మా ముఖ్యంగా మా ఉప్పల్ పార్టీ వాళ్ళు ఉన్నారే, మీరు ప్రాంతీయం అనండి ఇంకోటనండి ఏమనుకోండి, సత్యం ధర్మం చెప్పడం గురువు లక్షణం అండి. వాళ్ళల్లో లోపల లేదు కాబట్టి లేదని చెబుతున్నాను నేను. నేను చెప్పాను కదా చాలాసార్లు, వీళ్ళందరినీ ఓ సంఘంగా ఏర్పడమనగానే వత్తిపర్తి పద్మాకర సంఘం అని అక్కడ ఏర్పడ్డారు. దాదాపు చాలామంది ఉన్నారు, అందులో 100 మంది మాత్రం గ్యారంటీగా గుడి బడి కడతారు. అసలు వీళ్ళు ఎటువంటి మనుషులు అండి వీళ్ళు? గుడి బడి అంటే ప్రాణం ఇచ్చేయటమే. ఆ పూట అక్కడ ఏం చేయమంటే చేయటమే. గడ్డి పీకంటే గడ్డి పీకుతున్నారు, కొండలు ఎక్కారు. నేను వెళ్ళాను స్వయంగా, అప్పుడప్పుడు వెళ్ళి పరిశీలిస్తూ చూస్తూ ఉంటాను దగ్గర ఉండనమాట. అమాయక భక్తులు, కల్మషం తెలియదు వాళ్ళకి. చూశారు కదా వాళ్ళు, మాట పెద్ద గొప్ప మృదువుగా ఉండదు కానీ మనస్సు వెన్నపూస. అలా ఉండాలి భక్తులు అంటే. ఇలా పొగడం యొక్క ఉద్దేశ్యం గురువుగారు ఆశీర్వదించడమే తప్ప పక్షపాతం కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు బాధ కలిగితే బాధ కలగవచ్చు కాక, గురువుగారు ఏమిటి ఇలా అంటున్నారు ఏమిటని, అప్పుడు మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళడం కోసం చెబుతాను అన్నమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, పరమభక్తితో శ్రద్ధతో ఉంటే గురుకటాక్షం వస్తుంది, హరకటాక్షం వస్తుంది, హరికటాక్షం వస్తుంది. చెప్పింది చెప్పినట్టు చేయండి రా, చేస్తే మిమ్మల్ని రక్షించే భారం నాదన్నాడు పరమాత్మ. నేను చెప్పినట్టు చేయాలి, ఆ తర్వాత మిమ్మల్ని రక్షించే భారం నాది. నువ్వు ఎన్ని చెప్పినా నాది, నేనే చేస్తాను అంటే నేను రక్షించలేను. నేనెందుకు రక్షిస్తాను, నేనే కదా, ఎవడో రక్షించడు. నేను రక్షించడం ఇక్కడ నేనడు కాదు, ఆ మాట చెప్పిన పరమాత్మ మాట చెప్తాను నేను. ఇక్కడ పద్మాగర్ గారు కష్టమా, కృష్ణుడి మాట చెబుతాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి వాసుచ. సర్వధర్మములు విడిచిపెట్టు, ఇక నువ్వన్నీ విడిచిపెట్టేయి. మాం నన్ను, ఏకం ఒక్కణ్ణి అంటే నన్ను ఒక్కడినే శరణం వ్రజ, శరణు కోరుకో, నన్నే పట్టుకో, అహం నేను త్వా నీ యొక్క సర్వపాపేభ్య సర్వపాపముల నుండి త్వాం అంటే నిన్ననమాట నిన్ను అన్ని పాపముల నుండి విముక్తుడి చేస్తాను మోక్షయిష్యామి అంటే పాపాల నుంచి నీకు విముక్తి ప్రసాదిస్తాను నువ్వేం భయపడదు నిశ్చింతగా ఉండనాడంతే అందుకే అర్జునుడు అన్ని విడిచిపెట్టి కృష్ణుడిని పట్టుకున్నాడు అసలు కృష్ణుడిని పట్టుకోవడమే కదా ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అలా అలా వెళ్ళిపోయాయి క్షణాల్లో ఆయన్ని రక్షించాడు సైంధవుడిని చంపగలిగాడంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి అభయం ఇచ్చాడు కాబట్టి అలా ఉండాలి మనం ఈ కుర్రవాడికి అదృష్టం ఏంటంటే చెప్పాను కదా ఆ వేద పండితుడు దొరికాడు ఆయన భార్య దొరికింది వాళ్ళకి పొలం ఉంది సంపద ఉన్నది కానీ పిల్లలు లేరు ఈ కుర్రాడు విభూతి పెట్టుకుని రావడంతో ముచ్చట కలిగింది చిన్నపిల్లలు విభూతి పెట్టుకుని వస్తే చాలా ముచ్చటగా ఉంటారండి అలాంటి పిల్లల్ని చాలా ప్రేమగా చూస్తారు పెద్దలు గురువుగారు నమస్కారం అంటాడు ఇక్కడ కుర్రాడు ఉన్నాడు మాకు అసలు ఆ కుర్రవాడిని చూస్తే అంత ముచ్చటేస్తుంది మీకు మరి అదనమాట పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆ భక్తి రావాలి ఆ చురుకుతనం రావాలి చందు కదా వాడు గురువుగారు నమస్కారం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అన్నాడంటే వాడిని ఎత్తుకోకుండా ఎవడన్నా ఉండగలడా పిల్లలకి పెద్దలు ఇచ్చిన సంస్కారం వాళ్ళు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఒరే గురువుగారు కనపడుతున్నారు నమస్కరించుంటున్నారు గుళ్ళోకి వెళ్ళి అంటున్నారు పెడుతున్నారు వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ గురుభక్తితో హాయిగా ఉంటూ ఉంటే ఈ పీఠమంతా కళకళలాడిపోతుంది పిల్లలకి అలా నేర్పండి పిల్లలంతా ఆడుకోవాలి పిల్లలు చదువుకోవాలి పైకి రావాలి గురుభక్తితో ఉండాలి భగవద్భక్తి నేర్చుకోవాలి సంస్కారం నేర్చుకోవాలి ఇది కేవలం పెద్దల గొప్పతనం అది పెద్దలు గొప్పవాళ్ళు అయితేనే పిల్లలు అలా తయారవుతారు పిల్లలకి మనం రౌడీజం మనమే నేర్పుతున్నాం కర్రిచ్చి కత్తిచ్చి అవునా కానీ అక్కడ అదృష్టం వాడికి వాడి తల్లిదండ్రుల సంస్కారము వాడి సంస్కారము అలా వచ్చింది రోజు విభూతి పెట్టుకుని దండం పెట్టి ఆ పెద్దల దగ్గర చేరగానే ఆ బ్రాహ్మణుడు ఆయన భార్య ఈ కుర్రవాడికి రోజు ఎంత అన్నం పెట్టేవారు వాళ్ళు తిన్నాక ఏదన్నా పని ఉంటే చెప్పేవారు వీడు అన్నాడు నేను మీ దగ్గరే పనిచేస్తానండి ఇంకెక్కడ చేయనన్నాడు అప్పుడప్పుడు వీళ్ళు చెప్పే పురాణములు శ్రద్ధతో వినేవాడు వినగా వినగా వీడికి శివుడి మీద భక్తి దృఢమయ్యింది శివుడి మీద ప్రేమ పెరిగిపోయింది అందుకని శివుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు ఆ కాలంలో చిదంబరేశ్వరుడు అంటే చాలా గొప్పవాడు అక్కడికి వెళ్ళాలి అనుకున్నారట చిదంబరేశ్వరుడు నటరాజస్వామి ఆకాశలింగం అక్కడ ఆ అద్భుత లింగాన్ని చూడాలి చిదంబర రహస్యం తెలుసుకోవాలి నటరాజును చూడాలి అని పౌరాణికులు చెబుతూ ఉంటే వీడికి దృఢమైన భక్తి ఏర్పడింది తరచుగా అయ్యగారండి నన్ను చిదంబరం పంపండి అనేవాడు ఈయన మాత్రం వద్దు అనేవాడ భార్యకు అనుమానం వచ్చింది ఏమండి వీడి కుర్రవాడు ఇంత భక్తుడు మీకు ఎంతో సేవ చేస్తున్నాడు మన పొలం కూడా పనిచేసి పెడుతున్నాడు మీరు కూడా కొడుకులో చూస్తారు అయినా ఎందుకని వాడిని చిదంబరం వెళ్ళవద్దు అంటున్నారు వాడిని చిదంబరం వెళ్ళవద్దు అనడంలో చిదంబర రహస్యం ఏమైనా ఉందా లేక వాడి జాతిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళనివ్వడం లేదా అంది ఆవిడ ఎంత మాటనో జాతినే దృష్టిలో పెట్టుకుంటే కొడుకులను ఆరుగు మీద ఎందుకు కూర్చోబెట్టుకుంటాను నా ఇంట్లోకి ఎలా రాణిస్తాను వాడు నాకు కొడుకే కానీ నాకు అసలు రహస్యం తెలుసు వీడింట్లో వాళ్ళంతా చిదంబరం వెళ్ళిన తర్వాత చిదంబరేశ్వరుడిలో కలిసిపోయేది వరకు వీడికి కూడా ఒక్కసారి చిదంబరం పెడితే వెనక్కి తిరిగి రాడు చిదంబరేశ్వరుడిలో కలిసిపోయే యోగం ఉంది వీడి జాతకం నాకు తెలుసు వీడు నుదురు చూశాను ఒకసారి చిదంబరం వీడు వెళ్ళాడా ఆ శివుడి దగ్గర తన్మయుడై ఉంటాడు రెండు రోజులకో మూడు రోజులకో మొత్తం మీద చిదంబరేశ్వరుడిలో కలిసిపోతాడు ఇక ఆ తర్వాత వాడు మనకు కనబడ్డు వాడి మీద నాకేమో పుత్ర వ్యామోహం వాడు లేకపోతే నేను ఉండలేను వాడు చిదంబరుడిలో కలిసిపోయి వాడు ముక్తి పొందుతాడు కానీ నేను ముక్తి పొందదు వాడు లేకుండా ఉండలేను అందుకని వెళ్ళనివ్వడం లేదన్నట్టండు అయ్యి ఇప్పుడు విషయం అర్థమైంది ఆయన అంత గొప్పవాడు కేవలం ఈ కుర్రవాడు స్వామిలో ఐక్యమైపోతాడు ఐక్యమైపోతే ఇక కనపడ్డని అందుకని వెళ్ళనివ్వడం లేదు దీన్ని చిత్రీకరించి వాడి జాతిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళవలేదని కొంతమంది మార్చారు నిజానికి నాయనార్ల చరిత్రలో అలా లేదు పాపం కుర్రాడికి తెలియదు రోజు శివుడి మీద ఇంకా 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 మనసు పడేవాడు వెళ్ళాలి 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 యజమాని పంపడం చివరికి శివరాత్రి రాబోతున్నది మరికొద్ది రోజుల్లో శివరాత్రి వస్తున్నారుగా ఒకరోజున వచ్చి వీడు అయ్యగారు ఏమైనా సరే నేను చిదంబరం పెడతానండి ఈసారి అనుమతి ఇవ్వవలసిందే అని కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చాడు ఆయనకి జాలి వేసింది ఇప్పుడు ఆయనకి పెద్ద కొడవ ఏంటంటే ఎగదీస్తే గోహత్య దిగదీస్తే బ్రహ్మహత్య అన్న సామెత ఉంది పూర్వం ఒక ఆయన చేతిలో కత్తి ఎత్తాడు ఆ కత్తి ఇలా పైకెత్తాడు ఇంకొంచెం వెనక్కంటే వెనకున్నటువంటి గోవు చచ్చిపోతుందిట అలాగని ముందుకు అందామంటే సరిగ్గా కత్తికి ఎదురుండో బ్రాహ్మడు ఉన్నాడు. ఇలా అన్నా అలా అన్నా ఏదో హత్య జరుగుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఎగదీయాలా దిగదీయాలా? పోనీ కత్తి పక్కన పారేయడానికి వీల్లేకుండా వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కత్తి అంచు దగ్గర ఉన్నారట, అంత దగ్గరగా ఉన్నారట కదలనివ్వకుండా. ఇన్ని అందుకని అప్పటి నుంచి ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అన్న సామెత పుట్టింది. ముందు నొయ్యి, వెనక గొయ్యి, ఇటు ఇటు ఎటువైపు చూసినా అంతే గొయ్యి నొయ్యి. బాగా ఆలోచించాడు ఈయన. శివుడి దగ్గరికి వీడు పెడితే ఇక నాకు దక్కడం, అందులో సందేహము లేదు. వెళ్ళనివ్వకపోతే ఒక భక్తుండి శివుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసిన పాపం పట్టుకుంటుంది. శివరాత్రికి శివలింగ దర్శనానికి వెడతానని ఎవడైనా అడిగితే వద్దు అన్నవాడు కూడా మహాపాపాత్రుడు అవుతాడు, వాడు రుద్ర పిశాచి అవుతాడు. గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎవరైనా శివరాత్రి వేళ సత్యధర్మేశ్వరుడికి అభిషేకం చేసుకుంటాం వెడతామంటే వద్దు ఇంట్లో పడుండి అన్నారా, ఇక నెక్స్ట్ మీరే పిశాచాలన్నమాట. హే అని విఠలాచార్య సినిమాల్లో పిశాచాల్లో తయారవుతారు. ఇక అక్కడి నుంచి తల్లకిందులు వెళ్ళాడుతూ ఉంటారు, పడేదా పడేదా అని ఆ చెట్టు మీద పడుకుని పడరు, కింద ఉండరు, నానయ్య అతన పడిపోతారు. అందుకని ఇప్పుడు దీనికి పెద్ద సమస్య వచ్చింది వాడు. ఇప్పుడు పంపితే కుర్రవాడు కనపడడు, పంపకపోతే నేను పిశాచమైపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ హ్యాస్ టు డూ అని ఇంగ్లీష్లో అనుకున్నాడు. ఆయనకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు. చివరికి ఒక ఆలోచన తట్టింది. అమ్మయ్య అనుకున్నాడు, వెళ్ళొద్దు అనకూడదు, వెళ్ళమనకూడదు. దానికి ఏమిటి? ఆయనకి 1000 ఎకరాల పొలం ఉంది కదా. ఒరేయ్, తెల్లవారేలోపు ఈ 1000 ఎకరాల పొలం దున్నేసి అందులో నీరు పెట్టి మొక్కలు నాటేస్తే, వరి మొక్కలు నాటేస్తే అప్పుడు నేను చిదంబరం పంపుతాను రా అన్నాడు. ఇది మానవ మాత్రుడు చేస్తాడా? 1000 ఎకరాలట, రేపు ఉదయంలోపు ఈ చీకటి పడుతోంది ఇప్పుడు, ఈ చీకటి పడి రేపు మళ్ళీ ఉదయం అయ్యేలోపు పూర్తిగా దున్ని శుభ్రంగా నీరు పెట్టి మొక్కలు కూడా నాటాలట. పోనీ దున్నేసి నీళ్లు పెట్టేమంటే పర్వాలేదు, అందులో వరి నాట్లు కూడా నాటాలి. అసంభవం. అది చేస్తే చిదంబరానికి వెళ్ళనిస్తాను శివుడి దగ్గరికి. అప్పుడు ఏమవుతుంది? వీడా పని ఎలాగో చేయలేడు కాబట్టి చిదంబరానికి వెళ్ళలేడు, వెళ్ళకపోతే నాకు దక్కుతాడు. అప్పుడు నేను వెళ్ళవద్దు అన్న కదా, నేను నా అంతటా చిదంబరానికి వెళ్ళవద్దురా అని అనను. అనను కాబట్టి రుద్ర పిశాచం అవను, వాడికి వెళ్ళే అవకాశం ఉండదు అని చాలా తెలివిగా చెప్పాడు. వెంటనే వీడు హతాశుడైపోయాడు. ఆ పొలం దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు అనమాట. ప్రదోషకాలం అది. ప్రదోషకాలం శివుడికి చాలా ఇష్టం. ఆ సమయంలో శివుడు సంధ్యానటుడు అని పిలువబడతాడు. సంధ్యాకాలంలో నృత్యం చేస్తూ లోకమంతా తిరుగుతాడు. ఆయన మంచి వాహనం మీద, నందీశ్వరుడి మీద ఎక్కి పార్వతీదేవిని వెనుక కూర్చోబెట్టుకుని, ఈయన ముందు కూర్చుని లోక పర్యటన క్షణకాలంలో చేసేస్తాడు. ఆయన అంతటా ఉంటాడు కదా, అందులో లోకమంతా తిరుగుతాడనమాట. అందుకే ఆయన్ని సంధ్యానటున్ ధూర్జటిన్ అన్నారు. ఆ సమయంలో పొలం దగ్గర కూర్చుని, యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండిల్చుటో, ఎరుగక అల్లమటిల్చు తన భక్తుని కార్యము, ఆ శివుడే నెరవేర్చే. యజమాని ఇచ్చిన సమయంలో అంటే కేవలం ఒక 12 గంటల సమయం ఉంది ఇంచుమించుగా, ఈ కాస్త కాలంలో ఇంత పొలం ఎలా దున్నగలం, ఇందులో నీరు ఎలా పెట్టగలను, వరి నాట్లు ఎలా వేయగలను అని శివ 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 అని శివుండే తలుచుకుని కన్నీరు గార్చాడు. ఈ కన్నీరు భూమిలో పడి భూమి కూడా ప్రవాహంతో నిండిపోయిందిటండి. అలా కూర్చుని నిండిపోయాడు అనమాట వాడు. ఎంత శివభక్తి! అలా శివుడి కోసం కన్నీరు గార్చాలి. ఒకసారి నేను నీలకంఠేశ్వర శతకంలో చాలా పద్యాల్లో ఒక అందమైన పద్యం, నాకు ఇష్టమైన పద్యం రాసుకున్నాను. జలధార ప్రియుడీ వటల్చు, జలధార ప్రియుడీ వటల్చు, బహుధా సంభావన యుక్తిగల్ పలికెల్ పద్మపురాణమీశ, జలకుంభస్రోతసుల్గూర్చి నీ తల నోలార్చుట అంత తేలికటే సద్భక్తి. భక్తి ప్రమోదాశ్రుధారలతో నిన్నభిషిక్తు చేసెదను. సద్భక్తి ప్రమోద అశ్రుధారలతో నిన్నభిషిక్తు చేసెదను. శర్వ నీలకంఠేశ్వరా, ప్రభు పద్మపురాణం జలధారాప్రియశివ అంటోంది. శివుడు జలధారాప్రియుడు, అలా నీరు ధారగా పోస్తూ ఉంటే ఆ ధారతో అభిషేకం చేయించుకుంటూ ఆనందం పొందుతాడు. అందువల్ల నీళ్ళు ఎంత పోస్తే అంత ఆనందపడతాడు. ఈ పంచదార పెరుగు ఎక్కర్లేదు ఆయనకి, ఏదో కొద్దిగా చాలు ఎప్పుడన్నా ఏ పద్మేశ్వరుడికో, కానీ ఎక్కువ నీరే పోయాలి. అలా కొండలకు కొండలు నీరు పోస్తూ ఉంటే ఆ జలధారతో సంతృప్తి పొందుతాడు. అందుకే జలధారాప్రియ శివ అన్నారు. ఎంతో భక్తితో చెప్పింది పద్మపురాణం, కానీ కొండలకు కొండలు నీళ్లు తీసుకొచ్చి గంగాదేవిని జటాజూటంలో పెట్టుకున్న నీ తలని తడపడం ఎవరి వల్ల అవుతుంది అన్నాను నేను. ఆయన నెత్తి మీద గంగ ఉంది, గంగ జటాజూటంలో పెట్టుకున్న వాడిని ఎన్ని కొండల నీళ్లు పోసి సంతోష పెట్టగలవండి? కాబట్టి జలకుంభ స్రోతసులు అంటే నీటితో నిండిన కొండలతో ప్రవాహం కింద నీళ్లు పోయలేను నేను, ప్రవాహం కింద నీరు పోసి అభిషేకం చేయలేను. అందున మా శివుడు చాలా ఎత్తుగా ఉంటాడు. అందువల్ల ఆయన్ని ఎలా అభిషేకం చేసి ఆనంద పెడతాం? కష్టం కదా. నీ తలని ఈ నీటి ప్రవాహంతో నింపడం చాలా కష్టం, నిన్ను ఆనంద పెట్టడం కష్టం. మరేం చేయను, నీరు తేలేను, కొండలు కొండలు పోయలేను, చేతులు లాగుతాయి. దానికి ఒకటే మార్గం, నిన్ను చూడగానే ఆనందంతో నా ఒళ్ళు పులకించిపోతుంది, భక్తి పెరిగిపోతుంది. మామూలు భక్తి కాదు, సద్భక్తి. ఈ సద్భక్తి వల్ల ప్రమోదం ఆనందం కలిగింది. సద్భక్తి వల్ల ఆనందం కలిగి ఆనందంతో ఏమవుతున్నాయి, బాష్పాలు వస్తున్నాయి, కన్నీరు వస్తుంది. అది సద్భక్తి ప్రమోద అశ్రుధారలతో. సద్భక్తి వల్ల నీ మీద నాకు కలిగిన ఆనందము వల్ల కారుతున్న నీటి ధారలతో నిన్ను అభిషేకం చేసి నిన్ను ఆనంద పెడతాను. ఇంతకంటే నేనేం చేయలేను. శర్వ నీలకంఠేశ్వర, ఇందులోనే ఉంది చమత్కారం. ఎంత భక్తి లేకపోతే నీకు ఆనందం కలుగుతుంది, ఎంత ఆనందం రాకపోతే కన్నీరు ఆయనకు అభిషేకం చేయడానికి కావలసినంత వస్తుందండి. చెంబు నీళ్లు కనీసం పోస్తే కానీ ఆయనకు అభిషేకం చేయలేము. నీకు చెంబుడు నీళ్లు రావాలంటేనే బోలెడంత ఆనందం వచ్చేయాలి. అటువంటిది కొండల కొండల నీరుతో అభిషేకానికి బదులుగా కన్నీటి ధారలతో ఏకధాటిని అభిషేకం చేయాలంటే ఎంత భక్తి, ఎంత ఆనందం రావాలి, ఎన్ని నీళ్లు కారాలి అంటే ఇంక వాడు తన తాను మరిచిపోయి శివుడిని చూసి అలా బాష్పధారలు కారుస్తూనే ఉండాలన్నమాట. అంత భక్తి నాకు ఇమ్మని చెప్పడం అనమాట ఆ పద్యంలో గొప్పతనం. నిజంగా నీలకంఠేశ్వర శతకం ఇప్పటికి కూడా ఆలోచిస్తే నేను రాశానా అనిపించటంలా, నేను రాయాలా, నా చేత శివుడు రాయించాడు. 1987లో చదువుకుంటున్న రోజుల్లో రాశానండి ఇది, 87లో రాసిన మాట. ఆనాటికి నూనూగు మేసాలు సన్నగా ఉండే బుజ్జి మేసాలు వస్తూ ఉండేవి. అటువంటి రోజుల్లో రాసిన పద్యాలు, అందమైన పద్యాలు. అందులో ప్రతి పద్యం ఒక ఆణిముత్యం. ఈసారి తాత్పర్యంతో పాటు ప్రింట్ చేస్తున్నారు మన సత్సంగంలో. ఆ పుస్తకం మీ అందరూ కూడా కొని 10 మందికి పంచిపెట్టి రోజు ఒక్కొక్క పద్యం చదవండి. మీ ఇంట్లో శివుడు ఉండకపోతే అడగండి, మీకు కూడా అపూర్వమైన భక్తి రాకపోతే, ముక్తి రాకపోతే అప్పుడు అడగండి. నన్ను శ్రద్ధతో చదవండి. ఎప్పుడు వస్తుందో లేదో ఒకసారి సత్సంగ సభ్యుల్లో ఎవరో ఒకరిని అడగండి, ఏ జితేంద్రనో అశోకునో లేకపోతే జగదీష్ గారు అడగండి, వచ్చేస్తుంది తొందరలో. కాబట్టి ఎందుకు చెప్తానంటే, పాపం ఇతనికి శివుడి మీద ఉన్న భక్తి వల్ల వెళ్ళలేకపోతున్నాను అనుకోవడం వల్ల కన్నీళ్ళు వచ్చాయి. అది ఆనందమో విషాదమో తెలియదు, రెండింటి వల్ల వచ్చిన బాష్పాలు. ఆ బాష్పాలు పొలంలో పడ్డాయి, పొలంలో ఒక భాగం తడిసిపోయింది. ఆకాశంలో విడుతున్న శివుడు చూశాడు, యజమాని గడువు ఇచ్చిన ఈ కాస్త సమయంలో ఇంత పొలం ఎలా పండించాలి, ఎలా దున్నాలని అలమటించిపోతున్న ఈ భక్తుడిని చూచి పార్వతీదేవి అంది, ఏమండి ఆ పిల్లాడు అంత అలమటించిపోతున్నాడు, అమాయకుడు, చర్మకారుల వంశంలో పుట్టిన పరమభక్తుడు వాడు, రవిదాసు మొదలైనటువంటి వాళ్ళ కోవకి చెందినవాడు, వీడిని అనుగ్రహించరా, వీడికి చిదంబరం వచ్చే అవకాశం ఇవ్వరా అంటే, చిదంబరం వస్తే వాడికి నాలో కలిసిపోతాడు, మన కైలాసానికి వస్తాడు. వాడు కైలాసానికి వచ్చేస్తే వాడు లేక విరహంతో బెంగతో వాళ్ళ యజమాని గారు ఏడుస్తున్నాడు. అటు యజమాని భక్తుడే, వీడు భక్తుడే, అందుకే ఇంతకాలం ఉపేక్షించాను. ఇక నువ్వు కోరేవుగా, అమ్మవారు కోరాక కాదంటావా? ఎప్పుడైనా పక్కన వైఫ్ ఒక్కసారి అలా లైఫ్ ఇచ్చినావిడ చూసిందంటే భర్త పని చేయవలసిందట. మంచి భర్త అంటే ఎవరు అంటే, వైఫ్ గట్టిగా అడిగితే చేసి పెట్టేటటువంటి వాడు. అలా చేసి పెట్టాడా వాడు మంచి భర్త, లేదా భార్యకు మండిపోయి ఎప్పుడో నైఫ్తో ఓ పోటు పడుతుందంటే ఇక తర్వాత వీడికి లైఫ్ ఉండదు. కాబట్టి ఏది ఏమైనా పార్వతీదేవి మాట ఎప్పుడు శివుడు కాదండు, శివుడి మాట పార్వతీ కాదండు. అందుకే వాళ్ళిద్దరిని వాగర్ధముల వలె కలిసి ఉన్నారన్నారు. మాటకి అర్థం ఉంటుంది కదా, మాట ఉంటే అర్థం, అర్థం ఉంటే మాట ఉండవలసింది. అలా వాక్కు అర్థం కలిసినట్టు ఉంటారు కాబట్టి వాగర్ధావివ సంపృక్తవు, వాక్కు అర్థముల వలె కలసిమెలసి ఉండేటటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు. నీకోసం వీడికి చిదంబరం వచ్చే అవకాశం ఇస్తున్నాను అని వెంటనే ఏం చేశాడు, నందీశ్వర అన్నాడు. నందీశ్వరుడు ఢామని వాళ్ళని ఆకాశంలో అట్టేపెట్టి కిందకి దిగిపోయాడు. వాళ్ళిద్దరూ ఆకాశంలో ఉన్నారు, వీరి కిందకి దిగిపోయారు. నందీశ్వరుడు ఆయన ఫ్యామిలీ మొత్తం వచ్చేసారట. నందీశ్వరుడు కుటుంబం చాలా పెద్ద కుటుంబం ఉండి మొత్తం 100,000 ఎడ్లు గోవులన్నీ వచ్చాయి, గంటలో దున్నేసేయి మొత్తం. ఈయన పాప స్పృహ కోల్పోయి కింద పడి ఉన్నాడు, వాడికి ఏం తెలియదు. నందుడికి 1 గంటలో మొత్తం 1,000 ఎకరాలు దున్నేశారు వాడు. మరి ఇప్పుడు నీళ్ళు ఎలా పెట్టాలి? శివుడు ఇలా అన్నాడు, తల ఆయన తల మీద ఏముంది, గంగ. ఆ గంగ ఢామ్ ఢామ్ అని కిందకి దిగింది. గంగ అభంగధారలతో పడిపోయింది. వెంటనే మొత్తం దున్నిన పొలం అంతా బురద బురద అయిపోయింది, నీటితో నిండిపోయింది. ఎంత వర్షం పడినా అలా అవదు, అలా గంగాధారతో నింపేశాడు ఆయన. పైగా గంగాధార అది, మీరు మామూలు నీరు కూడా కదా, గంగాజలం, ఆకాశ గంగాజలం, శివజటాచూట గంగాజలంతో ఆ పొలం అంతా నిండిపోయింది. ఆ తర్వాత మరి ఇప్పుడు నాట్లు వేయాలి, గంటలో దున్నడం అయింది, గంటలో పొలం తడవడం అయింది. ఇప్పుడు వరి నాట్లు ఎవరు వేస్తారు? మిమ్మల్ని పంపితే వేసేస్తారు, ఏమన్నా ఇంకేముంది, మొత్తం ఇక్కడున్న మన భక్తులందరినీ పంపించామంటే అందరూ తలకో మొక్క వేసేస్తారు, లేదా ఉన్న మొక్కలు పీకొస్తారు. కానీ అక్కడ వెంటనే ఆయన ప్రమథగణాలను పిలిచాడు. ప్రమథగణాలు 100,000 మంది వచ్చారు నాటండి అన్నట్ట. వాళ్ళంతా ఈ నందుడి కోసం శివుడి హత్యతో బంట్లుగా మారిపోయారు, టిక్కు 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 నాటారు. 100,000 మంది పరివారం రావడం వల్ల ఒక్క క్షణకాలంలో వరి నాట్లు కూడా పూర్తయిపోయి, ఆ తర్వాత వీడు ఇలా నిద్రపోతున్న వాడి తల దగ్గరికి బురద బురద వచ్చింది ఏది, పొలంలోన నీరు. ఏమిటని చూస్తే వాడు వాడే ఉలిక్కిపడ్డాడు, నమ్మలేకపోయాడు. మొత్తం పొలం అంతా దున్నబడి ఉంది, నీరు పెట్టబడి ఉంది, వరి నాట్లు వచ్చేసాయి. వాడికి ఆనందంతో పొంగిపోయాడు, ఇది శివుడే చేశాడు. అర్థమైపోయింది వాడికి, లేకపోతే మానవ భక్తుడు చేయగలడా? నా శివుడు నన్ను చిదంబరం రమ్మంటున్నాడు, ఇది కదా చిదంబర రహస్యం అనుకున్నాడు. అనుకుని పరుగు పరుగును యజమాని దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. రాత్రి 10 అవుతోంది, ఇంకా తెల్లవారులా 6 ఇంటికి వెళ్ళిన వాటి వాటి 10 ఇంటికల్లా ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి యజమాని గారు అనగానే ఆయన తెల్లబోయి పడుకోబోతున్నవాడు లేచిపోయాడు ఉలిక్కిపడి. ఏమిరా ఇలా తలుపు తట్టామంటే, మీరు చెప్పిన పనంతా చేసేసా అన్నాడు. రే నిజం చెప్పరా, అసత్యం ఆడుతున్నావా అన్నాడు ఆయన. రండి యజమాని గారు చూసుకోండి అన్నట్ట. భార్యా సమేతంగా ఒక కాగడ వేసుకువెళ్ళాడు ఆయన. లోగడ ఆ పొలం చూసినప్పుడు బీడు పడిపోయినట్టుంది, ఇప్పుడు కాగడ వేసుకువెళ్ళిన ఈయన అక్కడికి వెళ్ళి చూస్తే మతిపోయింది. ఇలా బుర్రగొక్కుని, ఆహా ఏం విచిత్రం ఇది, శివుడు కరుణామూర్తి అని తెలుసు, అవ్యాజ కరుణామూర్తి అని తెలుసు, కానీ మరీ ఇంత కరుణ ఉంటుందని తెలియదు. ఒక సామాన్య బాలుడు శివ, నేను చిదంబరం రావాలి అని కోరుకుంటే వాడి కోసం పొలం అంతా దున్ని నీరు పెట్టి వరి నాట్లు నాటి వాడికి ఇంత సాయం చేశాడా అనుకుని కన్నీళ్లు గర్చాడు ఆయన. ఇంక ఇటువంటి భక్తుడిని నేను ఏమాపుతాను, ఇటువంటి వాడు నాకు దక్కాలనుకోవడం భ్రమ, ఈ పుణ్యాత్ముడు మోక్షమే పొందని, శివుడే నన్ను అనుగ్రహిస్తాడు అనుకుని, నాయన నన్ను క్షమించి వెళ్ళిరారా బాబు, పెద్దవాడిని కనుక నమస్కరించలేకపోతున్నాను, కానీ నీ భక్తికి కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది, పొమ్మన్నట్ట. ఇంకేముంది, మహావేగ పరిగెత్తాడు. దాదాపు 100 మైళ్ళ దూరంలో ఉంది చిదంబరం, అక్కడ కాదనూరికి తక్కువేం కాదు. అంటే కరెక్ట్గా ఇంత డిస్టెన్స్ కొలిచి చెప్పలేము అనుకోండి, అవన్నీ ప్రయాణం చేస్తే తెలుస్తాయి. ఆ కాలం వేరు, ఇప్పుడు వేరు. ఇంక వెంటనే బయలుదేరిపోయాడు ఆయన. పరుగున పోయను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున, మహావేగంగా పరిగెత్తుకెళ్ళాడు. చిదంబరం వెళ్ళాడు. ఆ రోజు తర్వాత రోజే శివరాత్రి అన్నమాట. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఓ భక్తులంతా మహావేద పండితులు అటు ఇటు తిరుగుతున్నారు. వీడికి సిగ్గేసింది, నేను చూస్తే జుగుప్సా శరీరంతో ఉన్నాను, వీళ్ళు మహాత్ములు, వీళ్ళు ముట్టుకుంటే ఏమవుతుందో అనుకుని దూరంగా ఉన్నాడు. అప్పటికీ కొంతమంది అన్నారు మా శివుడికి అదేం లేదు, వీరశైవం పరిడ విల్లుతున్న కాలం కదండి, అప్పుడు లేదు అసలు అందరినీ శైవంలోకి మార్చిన రోజులు ఇవి, పర్వాలేదు దండం పెట్టుకో అన్నారట. కొంతమంది ముందుకు తోశారు. శివరాత్రికి ముందు, శివరాత్రి రోజు, శివరాత్రి తర్వాత ఈ మూడు రోజులు చిదంబరంలోకి అడుగు పెట్టడం చాలా కష్టం అండి. ఆ రోజుల్లోనే, ఇప్పుడు ఇంక చెప్పక్కర్లేదు అనుకోండి, ఇప్పుడు అసలు ఆదివారం శనివారం వస్తేనే గుళ్ళోకి వెళ్ళాం, అంత జనం పెరిగిపోతున్నారు. ఆ రోజుల్లో విపరీతంగా ఉండేవారు జనం. ఆ జనం అందరూ ఉండడం వల్ల శివుడు కనపడలేదు, అసలే శివుడు చిదంబరేశ్వరుడు సరిగ్గా కనపడ్డం. ఈ జనం తప్పుకున్నప్పుడు అక్కడ నందీశ్వరుడు అడ్డం వచ్చాట. నందిగారు అడ్డం వస్తున్నారు, శివుడు కనపట్టలేదు. తీరా నంది దగ్గర నుంచి కొమ్ములను చూద్దామంటే జనం తోసేస్తున్నారు అని బెంగ పెట్టుకున్నాడు. వెంటనే నందీశ్వరుడు ఈయన కోసం పక్కకి తప్పుకున్నట్టు, ఇప్పటికి కూడా నందీశ్వరుడు పక్కకి తప్పుకుని కనపడతాడు ఈయన కోసం. అక్కడ మాత్రమే నంది కొంచెం పక్కన ఉంటాడు, సరిగ్గా శివుడికి ఎదుర్కొంటూ ఉంటాడు కదా నంది, అక్కడ మాత్రం ఈయన కోసం ఓహో భక్తుడా నేను అడ్డం ఉన్నానా అని పక్కకి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈయనకి శివుడు స్పష్టంగా కనబడ్డాడు. భగవంతుడు ఎటువంటి వాడు ఇప్పుడు అర్థమైంది మీకు? ఒక భక్తుడి కోసం నంది తప్పుకున్నాడు, ఒక భక్తుడి కోసం కొన్ని ఆలయాల్లో ఆంజనేయుడు తప్పుకున్నాడు, గరుత్మంతుడు తప్పుకున్నాడు, కొన్ని ఆలయాల్లో అర్చకులు పక్కకి తప్పుకున్నారు, కొన్ని ఆలయాల్లో అయితే భక్తుడి కోసం భగవంతుడు లోపల నుంచి బయటకు వచ్చేసాడు. అందుకే తమిళనాడులోనే ఒక గుడి ఉంటుంది, ఆ గుడిలో శివలింగం గడప దగ్గర ఉంటుందండి, అది లోపల నుంచి శివుడు బయటకు వచ్చాట. అది భక్తుల గొప్పతనం. భక్తులు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. భక్తి హి కిన్న కరోతి, భక్తి చెయ్యలేని పని అంటూ లేదు. అందుకని నేను అప్పుడప్పుడు మిమ్మల్ని ఇలా చెయ్యొద్దని ఎందుకు తిప్పుతానంటే, మీ తప్పులు ఎంచడం కోసం కాదు, దెప్పడం కోసం కాదు, ఇది విన్నాకైనా మారిపోయి భక్తులు అయిపోతే బాగుండు, తద్వారా తరించాలనే కోరికతో అంటాను నేను. ఎంతో యోగం పడుతుంది కదండి, పరమాత్మని సేవించి పరమాత్మ కథ విని పరమాత్మ స్మరణ చేస్తే ఈ జన్మలోనే తరిస్తాం, లేకపోతే ఎప్పటికీ తరిస్తాం. సరే, ఇప్పుడు నందిగారు తప్పుకోగానే కనపడ్డాడు ఆయన. ఈలోపు మళ్ళీ జనం వచ్చి పక్కకు తోశారు. అప్పుడు ఈయన, అయ్యో నేను కూడా వీళ్ళల్లా వేదమంత్రములు చదివి శివుణ్ణి పూజిస్తే ఎంత బాగుండు, నాకు వేదం రాదు, నాదం రాదు, పని చేయడం తప్పేమీ తెలియదు, వీళ్ళందరూ చక్కగా ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యోథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యసర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానసర్వవిద్యానామీశ్వరసర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఇలా వీళ్ళంతా చక్క వేదమంత్రములతో శివుణ్ణి పూజిస్తున్నారు, అర్చిస్తున్నారు, స్తుతిస్తున్నారు. నాకు వేదం రాదు, భాష రాదు, మాట స్పష్టంగా లేదు, నేను కూడా వేద పండితుణ్ణి, శివుడికి అభిషేకం చేస్తే ఎంత బాగుండు, మంచి ఉచ్చారణ వస్తే ఎంత బాగుండు, శివ అందామంటే శివ అని వస్తుంది, నమశివాయేచ అనమంటే నమశివాయేచ అనబుద్ధి వస్తుంది, రావడం లేదు మాట, ఎలా అనుకున్నాడు. అప్పుడు ఒక తమాషా జరిగింది. అందరూ చూస్తూ ఉండగానే శివుడి మూడవ కన్నులో నుంచి ఒక అగ్నిజ్వాల బయటకు వచ్చింది. ఆలయం బయట ఒక భయంకరమైన అగ్నిగుండం ఏర్పడింది. ఆ అగ్ని భగ భగ మండడం మొదలుపెట్టింది. ఓ యజ్ఞగుండంలో అగ్నిలా మండుతోంది. మంచి యజ్ఞంలో అగ్ని ఎలా ప్రచురిల్లుతుందో అలా ప్రచురిల్లింది. అప్పుడు అక్కడ ఒక మాట కూడా వినపడింది. బయట నందుడు అని ఒక భక్తుడు ఉన్నాడు, నేను చెప్పానని చెప్పి అతన్ని అగ్నిగుండంలో ప్రవేశించమనండి అన్నాడు శివుడు. వెంటనే అర్చకులు భక్తులు బయటకు వచ్చి, ఎవరు నందుడు అనగానే నేనేనండి అన్నాడు. ఒరి నువ్వేనా కుర్రాడా, శివుడు నీకోసం ఈ అగ్నిగుండం ఏర్పాటు చేశాడు, నువ్వు ఇందులో ప్రవేశించాలట, అందులో దూకుతావా, సాహసం ఉందా అన్నాడు. శివుడు దూకమంటే దూకకుండా ఉంటానా అని ఢామం దూకేశాడు అందులో. కానీ దూకి దూకడంతో తమాషా జరిగింది. వీడు అందులో పడ్డాడు, అగ్ని చల్లారిపోయింది, వీడి శరీరం అప్పటి వరకు నల్లగా నిగనిగలాడుతున్నది, ఇప్పుడు బంగారపు రంగులోకి వచ్చేసింది. వాడికి మంచి గుండు వెనక ఒక పిలకొచ్చింది, చెవుల్లోకి పుష్పాలు వచ్చాయి, విభూతి వచ్చింది, చెవులు కుండలాలు వచ్చాయి. చూస్తూ ఉండగా ఒక శివ ద్విజుడిగా మారిపోయాడు వాడంక. పాల నేత్రాగ్నితో వాడిని శుద్ధుండి చేసి మహావేద పండితుడిని చేసాడు క్షణాల్లో ఆయన. ఎంత సాహసం ఉండాలండి అసలు అగ్నిలో దూకంటే ఎవడ దూకుతాడు? సీతాదేవి అంటే అగ్నిలోకి వెడితే అగ్ని హడిలి పారిపోతాడు, చల్లారతాడు. ఒక సామాన్య భక్తుడు, ఒక మానవుడు దూకంటే దూకలేడు, కానీ దూకాడు ఆయన. గణపతి సచ్చిదానంద స్వామి వారు పూర్వం శివరాత్రి సమయంలో యజ్ఞగొండంలోకి దిగేవారు తెలుసా మీకు? ఇప్పుడు క్రమంగా ప్రజలకు అలాంటివి చూపించడం మానేశారు. మా కళ్ళ ముందు ఎన్నోసార్లు ఆయన యజ్ఞగొండంలోకి దిగి అందులోంచి విభూతి తీసి బయటికి తీసుకొచ్చేవారు. అసలు ఆ మహాత్ముడు, ఆ తత్వం, ఆ శక్తి వేరు. తర్వాత తర్వాత ఆయన ఈ భక్తుల కోసం మహిమలు నేను ప్రదర్శించను, భక్తితో వస్తారా రండి అంతే అంతే అన్నారు ఆయన. ప్రత్యక్ష దత్తాత్రేయుడు ఆయన. ఎందుకు చెప్తానంటే నేను చాలామందిని చూశాను ఇలాంటి వాడిని. హిమాలయ పర్వతాల్లో మంచు దిబ్బల మీద గోచీగుడ్డ కూడా లేకుండా కూర్చున్న యోగులు ఉన్నారు. మా అన్నయ్య గారు కూడా చూశారు కదండి, వెళ్ళు విభూతి పూసుకుని కేదారం దగ్గర ఒకతను కూర్చున్నాడు, గుడ్డ లేదు, కేవలం విభూతి పూసుకుని గుడ్డ లేకుండా ఉన్నాడు. ఇప్పటికీ తిరుగుతుంటారు మీరు, రేపు పొద్దున చారధామ వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ వాళ్ళు విభూతి పూసుకుని తిరిగేస్తూ ఉంటే మన వాళ్ళు వెళ్ళంతా కోట్లు వేసుకుని ఎలుగుబంటి కోట్లులేగా అనుకోవడం. కారణం రోజు భోగాలే నీకు, ఒకటే నీ శరీరానికి ఎన్ని కావాలి? పొద్దున్న కాఫీ, మధ్యాహ్నం టిఫిన్లు, మధ్యాహ్నం ఏంటి, పొద్దున్నే మూడు సార్లు టిఫిన్, నాలుగు సార్లు కాఫీ, మళ్ళీ భోజనాలు. నిమిషానికి ఒకటి తిండి మీద వ్యామోహం తప్ప భగవంతుడి మీద ఎక్కడుంది కనుక? అసలు సాధన ఎక్కడుంది కనుక? గట్టిగా ఒక గంట కూర్చుని భగవద్ ధ్యానం చేస్తున్నావా, జపం చేస్తున్నావా, ఏ ఎప్పుడు చూసినా వాట్సాప్, గూగుల్ను, దాంతో నీ చెవులకు ఉన్న పోగులు తెగిపోవు, పేగులు తెగిపోవా. పరమనిష్ట, పరమభక్తి ఉంటే ఈ శరీరాన్ని మనం జయించగలుగుతాం. ఏమైతే చదువుతాం, మేము నీ దగ్గరికి వస్తాం అనాలి. అనాలంటే నీకు సాహసం కావాలి, భక్తి కావాలి, దార్ఢ్యం కావాలి. అలా ఉంది కాబట్టి నేను గంగలోకైనా దూకగలుగుతాను, ఏ క్షేత్రానికైనా వెళ్ళగలుగుతాను, ఇన్ని యాత్రలు చేశానంటే అదే కారణం. అందరూ బాబోయని భయపడిపోయి ముక్కులు గుడ్లు కట్టుకుని ఇంట్లో కూర్చున్న రోజుల్లో కూడా మేము వెళ్ళిపోయాం యాత్రకి, హాయిగా అక్కడ కూర్చొని జపం చేసుకున్నాం. మాకు తుమ్ము రాలేదు, దగ్గు రాలేదు, జలుబు రాలేదు, కానీ ఇంట్లో కూర్చున్నటువంటి వాడు చాలామంది డామని వెళ్ళిపోయారు. అలాగని ఇప్పుడు మిమ్మల్ని అజ్ఞానంతో వెళ్ళమన్నాను, ఆ స్థాయి కావాలంటున్నాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అతడి భక్తి, అతడి శక్తి, ఈశ్వర కటాక్షం వల్ల యజ్ఞగుండంలో దూకి మహావేద పండితుడిగా మారిపోయాడు. అందరూ చూస్తూ ఉండగా ఈ నందనారు లాంటి అమాయక భక్తులంటే నాకు ఇష్టం, ఇతడికి శివుడే లోకం, అందుకే వీడిని నాలో కలుపుకుంటున్నాను అని అందరూ చూస్తూ ఉండగా శివుడు అతన్ని తనలో లీనం చేసుకున్నాడు. ఎప్పటికీ చిదంబరంలో ఆ మహానుభావుని కీర్తిస్తూనే ఉంటారు. పరమ పుణ్యాత్ముడు ఆయన. ఆ నాయనారుల్లో చాలామంది నాయనారులు ఉన్నారు, అందరిలోకి ఈయన మరింత గొప్పవాడు అనమాట. నందుడు 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 అని తలుచుకుంటూనే ఉంటారు. నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ జాతిలో పుట్టావు, ఏ కులంలో పుట్టావు అనేది పరమాత్మ అక్కర్లా, భక్తి మాత్రమే కావాలి. జాతి నపూచో సాధుకి పూచు లీజియే జ్ఞాన్, మోళ్ళు కరో తల్వారిక పడారహందో మ్యాన్. భక్తుడు కనపడగానే, ఒక సాధువు కనపడగానే నువ్వు వాడి జాతి అడక్కు, నువ్వు ఏ కులంలో పుట్టావు, మావాడివా పరాయివాడివా. ఇది ఒకటి పెద్ద గొడవ అండి అందరికీ. ఈ పిచ్చి పోదు, ఈ కులం పిచ్చి, ఈ జాతి పిచ్చి అంత తేలిగ్గా పొమ్మంటే పోదు. ముందు డైరెక్ట్గా తెలుసుకుంటాడు అనమాట, తెలుసుకుని ఓహో మావాడివా అయితే వచ్చే, లేదా పో. ఎంత డేంజరో ఇది, దీనివల్లే దేశం దెబ్బతింటోంది. కలియుగంలో ఎక్కువ మంది ఇలాగే దెబ్బతింటారు. పూర్వకాలంలో చక్కగా కుల సంఘాలు ఉండేవి, కానీ అందరూ ఐకమత్యంతో ఉండి దేశాన్ని నడిపారు, ధర్మంగా నడిపారు. ధర్మరాజు కాలంలో మాత్రం కుల సంఘాలు లేవా, కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళు తమ కులమును అభివృద్ధి చేస్తూ సమస్త కులాలతో కూడిన దేశాభివృద్ధికి ఉపయోగపడ్డారు. అందుకే ఈ దేశం పచ్చగా ఉంది. పట్టు వస్త్రం చేసి అగ్గిపెట్టిలో పెట్టిన పుణ్యాత్ములు ఉన్నారు, శిల్పఖండాలు అందించారు, స్వర్ణ కారులు ఉన్నారు, అనేక రకాలైనటువంటి వృత్తులతో తమను పోషించుకుంటూ ప్రపంచాన్ని పోషించిన మహాదాతలు ఉన్నారు. అటువంటి వాళ్లతో నిండిన భరత భూమి ఇది. ఆనాడు అందరూ కూడా మేము భగవద్భక్తులమని చెప్పుకున్నారు. అందువల్ల ఎప్పటికి కూడా నందనారు కథ చాలామంది అక్కడ శిలాశాసనాలుగా వేసుకుని పాడుకుంటూ ఉంటారన్నమాట.